ఏ పొడవాడు ఆ తలవాడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఆ యుద్ధం కావాల్సి వచ్చినప్పుడు ఆ తలవాడు వెళ్ళి యుద్ధం చేస్తారు కదా. ఇంత ఇది నంబూరు తరం అన్నమాట. మీరు ప్రాక్టీస్ తక్కువతే మరి కంబైన్డ్ ఫైటింగ్లో కష్టం. చేత యజ్ఞసంధి పురస్కరణ అనేది మానసిక స్థాయిలో జరిగేటటువంటి యుద్ధం, భౌతికంగా ఏం జరగదు. ఆలోచనలు మారటానికి చేసే ప్రయత్నం ఇది. చేత మీరు ఎంత గొప్ప మాటలు విన్నా ఎంత గొప్పది గాయత్రి మంత్రం అని చెప్పుకున్నా ఉపయోగించుకోకపోతే లాభం లేదు కనుక ఉపయోగించాలి కనుక ఉపయోగించుకున్నాను. చేతి యుగసంధి పరిశీలన యజ్ఞం ఈ రెండు మీకు బాగా ప్రాముఖ్యత ఇవ్వాలి. చేతి యుగసంధి పరిశీలన యొక్క అంతరాధం ఏంటి అంటే మజ్జిగ చిలుపుతూ ఉంటే వెన్న ఎలా బయటకు వస్తుందో, మీ గాయత్రి మంత్రోచ్చారణ వల్ల ఆకాశంలో ఉన్నటువంటి ఆ సూర్యకిరణాలన్నీ మధ్యింపబడి వాటిలో ఉన్నటువంటి సత్యానము అనేటటువంటి వెన్న కిందకి దిగాలి. చిరుగుతున్నప్పుడు వెన్న ఎలా పడుతుందో మనకు కంటికి కనిపించదు, కానీ వెన్న వస్తుంది కదా, అది ఎలా వస్తుందో మనకి తెలియదు. కానీ అలా చిరుగుతూ ఉంటే చేస్తూ ఉంటే మంత్రాన్ని ఆ వెన్న ఎలాగైతే కిందకి దిగుతుందో ఈ గాయత్రి మంత్రాన్ని మీరు అలా నిరంతరము కళ్ళు మూసుకుని ఒకళ్ళు ఇద్దరు కళ్ళు తెరిచి ఉంచండి. చెంటి పిల్లలు రావచ్చు, వాళ్ళు రావచ్చు, చూస్తూ ఉండొచ్చు. మిగతా వాళ్ళు పూర్తి తన్మయత్వంతో ఓ 15 నిమిషాలు 20 నిమిషాల పాటు ఆ మంత్రోచ్చారణ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ సూర్యుడి యొక్క కిరణాలు, సూర్యుడి యొక్క కిరణాలు డైరెక్ట్గా రావక్కర్లే. ఇప్పుడు టీవీలో జీటీవీ వస్తుంది, ఎక్కడ పెట్టుకున్నా వస్తుంది జీటీవీ, ఏ గదిలో పెట్టుకున్నా వస్తుంది. కావాల్సింది ఏంటి, ఆ స్విచ్ నొక్కుకోవాలి అంతే కదా. అంచేత మనం గురువు బ్రహ్మ అనుకుని ఆ గురువు గారితో స్విచ్ నొక్కుంటున్నాం, మనం స్విచ్ నొక్కేస్తాం అక్కడ. తర్వాత అదే కింద ఎదుగుతుంది. కానీ మీరు ఆ ప్రోగ్రాం వస్తున్నప్పుడు మీరు ప్రోగ్రాం చూడకుండా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ జరిగే ప్రోగ్రాం అక్కడ జరిగిపోతుంది, మనకి తెలియదు ఆ ప్రోగ్రాం జరిగిపోయింది. అదేవిధంగా ఈ యుగసంధి పురస్కరణలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని ఆ జరిగే మార్పులు గమనించుకోండి. మీలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో, సూర్యుడి యొక్క శక్తి అనంతమైన మార్పులు తేగలదు, మన జీవితాల్లో ఇంటిని తేలేదు, ఖచ్చితంగా చేస్తుంది. కానీ ఈ యుగసంధి పురస్కరణ చేస్తున్నప్పుడు మాత్రం ఒక్కడి తప్ప మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకుని ఉండండి, నడువు నిటారుగా ఉంచుకోండి, మూకళ్ళు తెరిచి ఉంచుకోండి. నువ్వు చేయక్కర్లేదు కూడా, పచారాలు చేస్తుంటే చాలు. మిగతా వాళ్ళు మాత్రం ఇంకా ఆపేంత వరకు కళ్ళు తెరవద్దు, మనస్సుని గాయత్రి మంత్రము దాని అర్థం మీదే ఉంచుకోండి. ఓ ప్రచోదయా నాయ యొక్క
మనోవాక్కాయ కర్మలలో
ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును అజ్ఞానాంధకారమును పోగొట్టి దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుచున్నది. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్. నా యొక్క
మనోవాక్కాయ కర్మలలో
ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును
అజ్ఞానాంధకారమును పోగొట్టి దివ్యమైన శక్తిని
ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుచున్నది. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్.
నా యొక్క
మనోవాక్కాయ కర్మలలో
ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును
అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని
ధారణ చేయుచున్నాను.
అది మా బుద్ధులను
సన్మార్గము వైపు
ప్రేరేపించుచున్నది.
ఓం
భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో.
ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును
అజ్ఞానాంధకారమును పోగొట్టి దివ్యమైన శక్తిని
ధారణ చేయుచున్నాను.
అది మా బుద్ధులను
సన్మార్గము వైపు
ప్రేరేపించుచున్నది.
అజ్ఞానాంధకారమును పోగొట్టి
దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను
సన్మార్గము వైపు
ప్రేరేపించుచున్నది.
మనోవాక్కాయ కర్మలలో
ఆ శ్రేష్టమైన సవితా
ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును
అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుతున్నది. దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపిస్తున్నది. శ్రేష్టమైన సవితా తేజస్సును
శ్రేష్టమైన సవితా తేజస్సును
అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుతున్నది. అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుచున్నది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుచున్నది. అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుచున్నది. ఓం భూర్భువః స్వః తేజస్సును అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుగాక. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మంత్రోచ్చారణ తెలుగులో అర్థం చెప్పుకోకుండా ఏకస్వరంతో కలిసిమెలిసి 5 నిమిషాల పాటు ఆ గాయత్రి మంత్ర తరంగాలలో మునిగిపోదాం. ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి గురించి ఎప్పుడు చదువుకోవాలన్నా రాసుకోవాలన్నా పెన్ను కాగితం ఉపయోగిస్తాం. కానీ ఆ పెన్ను కాగితం ఉపయోగించేవాడి యొక్క స్థాయిని బట్టి వాడు రాసే విధానము, వాడు రాసినటువంటి మాటలు ఉంటాయి. ఉపయోగించేది ఆ కాగితమే, ఉపయోగించేది ఆ పెన్నే. పెన్ను కాగితంలో మార్పులు ఉండవు. కానీ గురువుగారు రాసినప్పుడు ఒకలాగా ఉంటుంది, సాయిబాబా రాసినప్పుడు ఒకలాగా ఉంటుంది, మనం రాసినప్పుడు ఒకలాగా ఉంటుంది, పిల్లలు రాస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అలాగే యజ్ఞము గాయత్రి మంత్రము, గాయత్రి మంత్రము పెన్ను అనుకుంటే యజ్ఞము కాగితం అనుకోవచ్చు. మీరు ఎలా రాస్తారు, ఏ విధమైనటువంటివి రాస్తారు అన్నది మీరు రాసే సామర్థ్యాన్ని డెవలప్ చేసుకోవటం బట్టి ఉంటుంది. ఈ యుగసంధి పురస్కరణ ఆ సామర్థ్యాన్ని పెంచుకోవటానికి, ఏ స్థాయికి పెంచుకోవాలని మనం కోరుకుంటున్నాం, ఆ సూర్యుడి యొక్క స్థాయికి పెంచుకోవటానికి. సూర్యుడి స్థాయి ఏంటో మనం తెలుసుకున్నాం కదా, కేవలం మన పృథ్వీనే కాకుండా ఇతర గ్రహాలన్నింటినీ కూడా తన చుట్టూ తన ఇష్టం వచ్చిన కక్షలో తను ఎలా నిర్ధారణ చేస్తాడో అలా తిరుగుతూ ఉంటాయి ఆ గ్రహాలన్నీ కూడా. మనము కూడా ఆ స్థితికి ఎదగాలి అనేటటువంటి భావన ఆ మంత్రంలో ఉంది. యో యోన ప్రచోదయ అంచేత ఆ స్థాయికి ఎదగటానికి ప్రతిరోజు కూడా ఈ యుగసంధి పురస్కరణ కనీసము ఒక గంటసేపైనా మీరు చేసుకుంటూ ఉండి యుగసంధి పురస్కరణ చివరి భాగంలో మంత్రార్థం చెప్పుకోకుండా మంత్రంలోనే మునిగిపోవడానికి ప్రయత్నం చేశాక ఒక 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా శాంతంగా కూర్చుంటే ఆ మంత్రాది దేవత యొక్క రియాక్షన్ మన మీద పడుతుంది. ఇది మీరు రోజు చేసుకుంటూ ఉన్నాక ఈ యజ్ఞము, ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించి మన భారతీయ జీవితంలో 16 సంస్కారాలు చేస్తూ ఉంటాం మనం. పురుషోన సంస్కారం నుంచి చివరి సంస్కారం వరకు 16 సంస్కారాలు మనం చేస్తూ ఉంటాం. అంటే 16 మైళ్ళు రాడు. మనం చదువులో కూడా 16 సంవత్సరాలు చదువుతాం మనం డిగ్రీ రావాలి అంటే. అలాగే మానవ జీవితంలో డిగ్రీ రావాలి, మానవ జీవితంలో మనము ఋషుల స్థాయికి ఎదగాలి అంటే పుంసవన సంస్కారం నుంచి మనం మొదలెడతాం. మనం పుంసవన సంస్కారం అంటే తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు ఎటువంటి స్థాయి బిడ్డ కలగాలి, మనకి ఎటువంటి స్థాయి శిశువు కలగాలి అనేటటువంటిది పుంసవన సంస్కారం. పుట్టినే సంస్కారం చేయించుకుని సంస్కారం అయిపోయింది అంటే సరిపోదు, అడ్మిషన్ వచ్చేస్తుంది, తర్వాత వాడు స్కూల్కి వెళ్ళటం మానేస్తాడు. డిగ్రీ వస్తుందా వాడికి, అడ్మిషన్ వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే చదువుకునే అర్హత వచ్చింది, నువ్వు వెళ్ళొచ్చు ఫలానా కాలేజీలో ఫలానా క్లాస్కి నువ్వు వెళ్ళి చదువుకోవచ్చు అని అర్థం. నాకు డిగ్రీ వచ్చి నేను అప్లై చేశాను, నాకు సీట్ వచ్చేసింది కనుక ఇంకా నేను స్కూల్కి వెళ్ళక్కర్లేదు, నేను చదువుకో అక్కర్లేదు అంటే ఏమవుతుంది, ఏమవుతుంది వాడు అదే క్లాస్లో ఉంటాడు, ఇంకా సెకండ్ రీజార్తాడు, చర్యలు కూడా మర్చిపోతాడు. మనం చేసే సంస్కారాల్లో కూడా అదే తప్పు చేస్తాం. ఈ సంస్కారాలు ఏమిటి అంటే ప్రతి సంవత్సరం పాటు సాధారణంగా జరిపించుకోవాలి అని, దాన్నే జన్మదిన సంస్కారము, వివాహదిన సంస్కారము అనేది మన గాయత్రి పరివార వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. పుట్టినరోజు, పెళ్లిరోజు అంటే ఏంటి, పుట్టినరోజు నాడు మనం ఒక సంకల్పం తీసుకుని పుడతాం. మనంతటా మనం పుట్టడం లేదు, అది గుర్తుంచుకోండి. ఒక ఆత్మ పుడుతుంది, ఆ ఆత్మ పుట్టడానికి మనం కాదు కారణం, మనం కేవలం ఒక మాధ్యమం మాత్రమే. ఒక గిన్నెలో అన్నం వేసి నీళ్లు పోసి ఉడికిస్తే ఉడికించేది మనం కాదు, ఉడికించేది అవదు అగ్ని. ఆ అగ్ని లేకపోతే మీరు వేసుకోండి అన్నము బియ్యం అదంతా ఏమీ అవదు. అదేవిధంగా ఒక ఆత్మ భూమిలోకి అవతరించాలి అంటే మనం కేవలం ఒక కారణం అవుతామే తప్ప అది భూమి మీద ఎందుకు అవతరించాలి అనుకుంటుందో అన్నది ఆ ఆత్మ నిర్దేశనం చేసుకుని ఫలానా తల్లిదండ్రుల ఇళ్లలో, ఫలానా చోట, ఫలానా సంస్కారవంతులైన ఇళ్లలో మేము పుట్టాలి అని కోరుకుంటుంది. అంచేత ఎక్కడైతే మనం ఈ సంస్కారాలు చేయించుకుంటూ ఉంటాము అక్కడ ఏమవుతుంది, అలాంటి ఆత్మలే పుడతాయి. మామూలుగా ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవితాలు జీవిస్తూ నిర్లక్ష్యమైన, నిర్లజ్జమైన, అసహ్యకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటే అలాంటి జీవితాలు జీవించాలి అనుకునేటటువంటి ఆత్మలే పుడతాయి. కనుక మన ఋషులు ఏం చెప్పారు అంటే మీరు సంస్కారాలు చేసుకోండి, సంస్కరింపబడండి. మీరు సంస్కరింపబడితే మీ జోలికి మంచి ఆత్మలే వస్తాయి. కాలేజీలో చదువుకోవటానికి బీఎస్సీ కోర్సు ఉంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళే వస్తారు అక్కడికి. అంతకంటే తక్కువ స్థాయి వాళ్ళు రావడానికి వీల్లేదు, ఇంచేత అడ్మిషన్ దొరకదు. అంచేత మీరు సంస్కారాల స్థాయికి ఎదగలిగితే, మీ ఆలోచన సవ్యంగా ఆలోచించటం నేర్చుకుంటే, మన జోలికి వచ్చే మన కుటుంబాలకు వచ్చేటటువంటి ఆత్మలు కూడా చాలా ఉచ్చ స్థాయి ఆత్మలు ఉంటాయి. అంతేకాకుండా రకరకాలైనటువంటి సంస్కారాలలో చాలా ముఖ్యమైనటువంటి సంస్కారం ఏంటి అంటే విద్యారంభ సంస్కారం నిన్న చేసింది, దాని తర్వాత అన్నప్రాసన సంస్కారం అది కూడా మొన్న చేసుకున్నాం మనం, దాని తర్వాత ఇవాళ చేయబోయేటటువంటి ఉపనయన సంస్కారం. ఈ మూడు సంస్కారాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి, అన్నీ ముఖ్యమే, ఆ ముఖ్యంగా కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ఇచ్చేత విద్యారంభ సంస్కారంలోనే పూర్వకాలంలో ఋషులు పురోహితులు వాళ్ళకి జ్యోతిష్ శాస్త్ర జ్ఞానం ఉన్నప్పుడు పిల్లవాడు జాతకాన్ని చూసే వాడు ఏ విద్యలో రాణిస్తాడో చెప్పగలిగేవారు. ఇప్పుడు చెప్పగలిగేటటువంటి నిష్ణాతులు ఉన్నారు, కానీ వాళ్ళ జోలికి వెళ్ళాం మనం. ఇచ్చేంటే వాళ్ళు చెప్పింది మనకు నచ్చదు, మా వాడు మెడిసిన్లో వస్తాడా ఇంజనీరింగ్ వస్తాడా అనే ప్రశ్నే వేస్తాం తప్ప అసలు వాడు ఏ విద్యలో నిష్ణాతుడు అవుతాడు అనే ప్రశ్న మనం వేయం. మనం ఆ ప్రశ్న కనుక మనం వేసి వాడు ఏ విద్యలో నిష్ణాతుడు అవుతాడో ఆ విద్యనే వాడికి అభ్యసింపజేస్తే మొదటి నుంచి వాడు చాలా గొప్పవాడు అవుతాడు. చాలా బాగా పాట పడిగే పాట పాడగలిగే వాడిని తీసుకెళ్ళి నువ్వు ఇంజనీర్ అవరా అంటే ఏమవుతాడు, అవ్వచ్చు వాడు, కానీ వాడు పాట పాడితే అందుకునేటటువంటి ఉచ్చ స్థాయి మామూలుగా అవడు. అది విద్యారంభ సంస్కారం. అంచేత గర్గి వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా రాముడికి భరతుడికి శ్రీకృష్ణుడికి వాళ్ళకి విద్యారంభ సంస్కారం అది చేసే ముందే వాళ్ళు చెప్పేశారు అసలు వీళ్ళు ఏ స్థాయిలో ఏ విధమైనటువంటి విద్య నేర్పాలి అని. దుర్యోధనుడికి బాణాలు నేర్చుకోవాలి, బాణాలు అంటే ఏంటంటే ధనుష్ బాణాలు నేర్చుకోవాలి అనేటటువంటి కోరిక చాలా ఎక్కువ ఉండేది, ఒప్పుకోలేదు. బలరాముడు ఏం చెప్పాడు అంటే అది నీకు సంబంధించిన విద్య కాదు, నువ్వు గదా యుద్ధంలోనే ఆరి తీరుతావు కనుక నీకు గదా యుద్ధం తప్ప మిగతాది నేర్పను అన్నాడు చిన్నప్పటి నుంచే. ద్రోణాచార్యుడు అంతే నేర్పలేదు, గదా యుద్ధం అవి నేర్పాడు తప్ప అర్జునుడికి గదా యుద్ధం నేర్పలేదు, ధనుష్ బాణాలు ఎలా వాడాలో నేర్పాడు. అంటే ఏంటక్కడ గురువు కానీ ఆ విద్యారంభ సంస్కారంలో కానీ చేయవలసింది ఏంటి అంటే మీరు ఏ విధమైనటువంటి విద్య ఆ పిల్లవాడికి నేర్పాలనుకుంటున్నారో ఆ విద్యనే నేర్పడానికి ప్రయత్నం చేయండి. అటువంటి పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా లేవు. అంచేత మనం ఏం చేస్తాం, గాయత్రి మంత్రాన్ని ఉపయోగిస్తాం. హే సూర్యదేవ, అన్ని ఆత్మలకి కూడా సర్వాత్మము నీవే, సూర్య ఆత్మ జగతస్థు శశ్చ, సూర్యుడే అందరి ఆత్మలకి మూలమైనటువంటి వాడు కనుక మాకు నిర్ణయించుకునేటటువంటి శక్తి లేదు, ఆ నిర్ణయం చేసేటటువంటి స్థాయి గల వ్యక్తులు లేరు కూడా కనుక నువ్వే నిర్ణయించు అని ఆ గాయత్రి మంత్రాన్ని అడుగుతాం విద్యారంభ సంస్కారంలో. విద్యారంభ సంస్కారం తర్వాత అంతకంటే ముందు మనం ఏం చేస్తామంటే అన్నప్రాసన సంస్కారం చేస్తాం విద్యారంభం కంటే ముందు. ఈ అన్నప్రాసన సంస్కారంలో నేను చెప్పాను కదా, ఏ అన్నం పడితే ఆ అన్నం పెట్టకూడదు, ఏ ఆహారం పెడితే ఆ ఆహారం పెట్టకూడదు మనుషులకి. బీపీ తగ్గిన వాళ్ళని చూశాను, రకరకాలైనటువంటి రోగాలు కేవలం ఆహారాన్ని మార్చి, ఎంతకంటే అక్కడ ఏమీ చేయరు వాడు, మీకు కేవలం మీరు తీసుకునేటటువంటి ఆహారాన్ని మారుస్తారు. ఎవరు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే రోగ నివారణే అయిపోతే ఆరోగ్యం రావటం, జ్ఞాపకశక్తి పెరగటం ఇలాంటివన్నీ కూడా సంభవం అవుతాయి. కానీ మీరందరూ దానికి సహకరిస్తే, వాళ్ళు క్యాంపులు పెట్టి వాడు బోర్డు పెట్టుకుని అక్కడ కూర్చుని ఎవడో అక్కడికి వెళ్లకుండా ఉంటే వాడు మాత్రం ఏం చేస్తాడు. అంచేత ఆ
సహకొచ్చు,
అందుకే దాంట్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాను, దానికోసమే ఎంత ఉపోదఘాతం. అంచేత ఆ ఆహార నియమాలు అది వాడు వచ్చి మీ ఇంటికి వచ్చి నేర్పుతాను అన్నప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళట్లే హిమాలయాలకి, అక్కడికి ఎటువంటి ఆహారం తీసుకుంటే మీ జీవితాలు మారిపోతాయో అది చెప్తారు. కనుక అన్నప్రాసన సంస్కారం అన్నది ఆరో నెల ఆరో రోజు చేయాలని చూలేం లేదు. మనకి చేత కాకపోతే 90 ఏట కూడా నేర్చుకోవచ్చు ఆ విద్య. విద్య నేర్చుకోవటానికి వయస్సు ఎప్పుడూ ఆటంకం కాదు. అంచేత నేను దానికి తగున నా వయస్సు ఇంత పెద్ద వయస్సు వచ్చాక నేనేం మారుతాను అనేది అనుకోకండి, ఖచ్చితంగా అందులో చేరండి. అదేంటది అన్నప్రాసన సంస్కారాన్ని యొక్క పరాకాష్ఠ అది. ఇదంతా కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే గాయత్రి మంత్ర దీక్ష ఇచ్చేవాడు ఋషులు పూర్వకాలంలో, దాన్ని ఉపనయన సంస్కారం అంటారు. కానీ ఆ ఉపనయన సంస్కారం అంటే కూడా మనం మర్చిపోయాం ఏంటో, అన్నప్రాసన సంస్కారం అంటే ఆ రోజు తీసుకొచ్చి ఓ బంగారపు ఉంగరం, ఓ వెండి ఉంగరంతో తీసుకొచ్చి ఓ తేనె తీసుకొచ్చి నాకిస్తే అన్నప్రాసన అయిపోయింది అంతే అనుకుంటున్నాం మనం. అవలే, అన్నప్రాసన అవటం అంటే ఏంటి, ఆ వ్యక్తి తేనె తీగలు ఎలా దోతే అనేక పుష్పాల నుంచి తేనెను తీసుకొచ్చి పుష్పాల్లో ఉన్నటువంటి ఆ తీపితనాన్ని తీసుకొచ్చి ఏ పుష్పాల నుంచి తెస్తాయో మనకు తెలియదు, ప్రపంచమంతటా తిరిగి అందుబాటులో ఉన్నటువంటి ఆ మధురమైనటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాయి. అలాగే ఈ శిశువు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అంతా తీసుకొచ్చి తనలో నింపుకోవాలి, వాడు ఒక తేనెలాగా మధురమైనటువంటి వ్యక్తిగా మారాలి అనేటటువంటి సంస్కారం ఇవ్వాలి వాడికి. ఆ సంస్కారం ఒక రోజులో అవుతుంది, అది అన్నప్రాసన సంస్కారం దగ్గర నుంచి తల్లిదండ్రులు సమాజము మొత్తము వాడిని అలా పెంచుతూ రావాలి. అలాగే ఉపనయన సంస్కారంలో కూడా మెళ్ళో మూడు తాళ్ళు వేసేసి ఓం భూర్భస్వతీతులని మన మంత్రులు నోటుతో చెప్పేసి నీ ఉపనయన సంస్కారం అయిపోయింది అంటాం సరిపోదు. ఉపనయన సంస్కారం అది కాదు, పేరులోనే ఉంది ఎప్పుడు కూడా అన్నప్రాసన అంటే అన్నం ఎలా తినాలి అనేటటువంటి లక్ష్యం. ఇలాగే ఉప అంటే దగ్గర, నయనము అంటే కన్ను, సమీప దృష్టి కలిగి ఉండటం. ఎవరి సమీప దృష్టి కలిగి ఉండాలి, ప్రతి వ్యక్తిలోనూ కూడా భగవంతుడిని చూడగలిగేటటువంటి శక్తి తండ్రి ద్వారా పిల్లవాడికి ఇవ్వబడుతుంది ఎప్పుడు కూడా. కానీ ఈ సర్వ ప్రపంచానికి తండ్రి ఎవరు, మన సూర్యుడే. సూర్యుడు తల్లి అవుతే పృథ్వీ సూర్యుడు తండ్రి అవుతే పృథ్వీ తల్లి అని ఉపనిషత్తు చెప్తూ ఉంటుంది. అంచేత ఆ సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి, అందరిలోనూ ఉన్నటువంటి ఆత్మను చూడగలిగేటటువంటి కన్ను మనం తెచ్చుకోగలిగితే దాన్ని ఉపనయనము అంటాం. అంచేత ఇవాళ ఎవరైతే ఉపనయన సంస్కారం చేసుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ కనుబొమ్మల మధ్య ఒక చిన్న ఆపరేషన్ చేసేసి అక్కడ ఒక కన్ను ఉంటుంది, ఆ కన్ను తెరుస్తాం. ఇప్పుడు మీరేం భయపడకండి, ఏం అవ్వదు, చిన్న ఆపరేషన్ అది, ఇలా పడుకోబెట్టేసి ఒక ఆపరేషన్ చేస్తాం మనం. ఆ ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది, ఇంకా వాడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. మూడో కన్ను తెరుచుకోవడం అంటే అర్థం ఏంటి, మామూలు దృష్టితో ఏదైతే మనం చూడలేకుండా ఉన్నామో అది చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మైక్ పనిచేస్తుందా లేదా, వైర్లు వచ్చి కరెంట్ ప్రవహిస్తుందా లేదా, మన కంటికి కనిపిస్తుందా, ఎలా తెలుస్తుంది, సడన్గా నా గొంతుకు వింటాం వినపడటం మానేస్తే అతనికి అర్థమైపోతుంది ఎక్కడో లోపం వచ్చిందని, దాన్ని సరిచేస్తాడు. సరిచేయటానికి కరెంటు ఎలా ప్రవహిస్తుందో అతని కంటికి కనిపించదు, ఎక్కడ తెలుస్తుంది, అతను జ్ఞాన నేత్రానికి తెలుసు ఈ వైర్ ఇక్కడ లూజ్ అయిందేమో, ఆ వైర్ అక్కడ లూజ్ అయిందేమో, దాన్ని సరిచేస్తే కరెంట్ వచ్చేస్తుంది అని. అదేమైనా కంటికి కనిపించేదా విద్యుత్, కంటికి కనిపించడంలే, కానీ వాడు సరిచేయగలుగుతున్నాడు. ఎలా సరిచేయగలుగుతున్నాడు, ఉపనయనము వల్ల, ఎలక్ట్రిసిటీ యొక్క జ్ఞానాన్ని దగ్గరగా ఉంచుకున్నాడు, దానికి సమీపంగా అతని దృష్టి ఉంది. అలాగే లెక్కలు నేర్చుకుంటారు మీరు స్కూల్లో, మీరు చేసుకున్న లెక్కలు తీసుకొచ్చి ఈ కాలంలో నన్ను అడుగుతారు పిల్లలు 7వ క్లాస్ 8వ క్లాస్ వాళ్ళు, నాకు అర్థం కావాలి లెక్కలు ఏంటో, సెట్స్ అంటారు, ఇది అంటారు, అది అంటారు, నేను చదువుకోలేదు, ఆ ఉపనయనం లేదు నాకు. అంచేత ఉపనయన సంస్కారం అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఉత్తినే ఒక తాడుపోగు వేసేసి మా పిల్లవాడికి మీరు ఉపనయన సంస్కారం చేసేసాం అనుకునేటటువంటి భ్రమలో జీవిస్తూ ఉన్నాం కనుకే మనందరి జీవితాలు కూడా ఒక మహానటన అయిపోయాయి. అసలు జీవిస్తున్నామో జీవించటం లేదో తెలియకుండా, అసలు ఎందుకు జీవిస్తున్నామో, ఎందుకు నిద్రలు వేస్తున్నామో, ఎందుకు ఆకలి వేస్తుందో, ఎందుకు దాహం వేస్తుందో, అవేం మనకు తెలియదు. ఆకలి కానీ ఆ దాహం కానీ, అసలు ఆకలి దాహం ఎందుకు వేస్తుందో తెలుసుకోవటానికి ఏకాదశి వ్రతం పెడితే మనం తెలుసుకున్నది ఏంటంటే, ఏకాదశి వ్రతం నాడు అదేదో సినిమాలో సూర్యకాంతం ఒక గెల అరటిపళ్ళు, దాని తర్వాత ఏం చెప్పింది 20 బుట్టలు ఏదో చెప్పింది నాకు గుర్తులేదు, అంతా ఓ ఇంత లిస్టు ఇచ్చింది. ఎందుకు అంటే ఏకాదశి వ్రతం చేస్తుంది ఆవిడ, అందుకోసం కాదు ఏకాదశి వ్రతం చేసేది. అసలు మనిషికి ఆకలి ఎందుకు వేస్తుంది, మనిషికి దాహం ఎందుకు వేస్తుంది, ఆ దాహాన్ని ఆకలిని ఎలా ఉపయోగించుకోవాలి, అసలు అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏకాదశి వ్రతం శివరాత్రి వ్రతం నాడు చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు మనిషి ఎందుకు నిద్రపోతాడు, ఈ ప్రశ్న ఎవడు వేడు. అసలు ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోతాం, హాయిగా నిద్రపోతాం, లేకపోతే ఒకసారి నిద్ర లేచి ఇవాళ నిద్ర బాగా పట్టలేదు అంటాం, కానీ అసలు నిద్రపోవాల్సిన అవసరం ఏముంది మనకి. ఈ ప్రశ్నలన్నిటికీ కలిపి జవాబు చెప్పేది ఉపనయనం. ఆ మనిషికి ఆకలి ఎందుకు వేస్తుంది, దాహం ఎందుకు వేస్తుంది, ఎందుకు నిద్రపోవాలి, అసలు ఈ పృథ్వీ అంతా ఎందుకు వచ్చింది, నేను ఫలానా వాళ్ళ ఇంట్లోనే ఎందుకు పుట్టాను, హాయిగా ఏ స్విచ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళ ఇంట్లోనే పుడితే ఎంత బాగుండేది, అసలు నేను ఇలా తిరగాల్సిన పనే ఉండేది కాదు, ఆ స్విచ్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుని హాయిగా ఖర్చు పెడుతూ ఉండేవాడిని కదా, వీటన్నిటికీ ప్రశ్నలకి జవాబు ఎప్పుడు వస్తుంది? జ్ఞాన నేత్రం తెలుసుకుంటే. కళ్ళు కనుక మంది తెరుచుకుంటే ఆ మూడో కన్ను శివుడికే కాదు ఉండేది, ఆ మూడో కన్ను మనందరికీ కూడా ఉంది. ఆ మూడో కన్ను ఇవాళ ఎవరు చేసుకుంటున్నారే ఒక నేను. అంచేత ఆ విద్య ఇంత చిన్న వయసులో చెప్పినా అర్థం కాదు. అంచేత తల్లిదండ్రులు ఇవ్వాలి ఆ దృష్టి. తల్లిదండ్రులు ఆ దృష్టి ఇస్తాడు కనుక తండ్రి చెవిలో మంత్రం చెప్తే మొట్టమొదటి భిక్ష తల్లి దగ్గర అడుగుతాడు. అంతే తప్ప తండ్రి మంత్రోపదేశం చేయటం తల్లి దగ్గరే భిక్ష అడగటం అని కాదు. ఆ మూడో కన్ను తెరుచుకున్నప్పుడు ఆ మూడో కన్ను ఎలా ఉపయోగించుకోవాలో నేర్పేది మూడో కన్ను ఉన్నవాళ్ళు నేర్పాలి. ఆ మూడో కన్ను తెరుచుకున్న వాళ్ళు ఎవరు? ఆల్రెడీ ఉపనయన సంస్కారం అయిన వాళ్ళు, ఎంఎస్సీ జరిగిన వాడే. ఎంఎస్సీ వాళ్ళకి పాఠం చెప్తాడు యూనివర్సిటీలో. ఎంఎస్సీ చదవకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ నా బావ మరదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నా బావ కనుక బీఎస్సీ పాస్ అయిపోయినా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఇచ్చేయాలి అంటే ఇవ్వడు, ఇవ్వలేడు వాడు కూడా. అంచేత తల్లి తండ్రి మొట్టమొదటి గురువులు అవుతారు ఉపనయన సంస్కారంలో. తండ్రి చెవిలో గాయత్రి మంత్రాన్ని చెప్తే తల్లి మొట్టమొదట జ్ఞాన భిక్ష వేస్తుంది. భిక్ష కాదు అక్కడ ఇచ్చేది. భిక్ష వేస్తే ఏం లాభం, ఏమవుతుంది వాడికి? ఆ జ్ఞాన భిక్ష తల్లి ద్వారా రావాలి. జ్ఞానం ఎలా తీసుకోవాలో ఆ జ్ఞానం యొక్క బీజము తండ్రి వేస్తాడు. ఆ తండ్రి వేసినటువంటి జ్ఞాన బీజాన్ని, తల్లి ఇచ్చినటువంటి జ్ఞాన భిక్షను రెండింటినీ కలిపి ఆ గురువు ఆచార్యుడు జ్ఞానాన్ని ఇస్తాడు కనుక మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నో ఇతనే మాటలాడకుండా కనీసం మన గాయత్రి పరివారం ఈ విషయాన్ని తెలుసుకుని పిల్లవాడికి ఉపనయనం జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు కూడా మనసులో ఉపనయనం చేసుకొని ఇచ్చేంటే మీకు కూడా ఉపనయనం కరెక్ట్గా జరిగి ఉండదు. నిజంగా ఎన్ని ఉపనయన సంస్కారాలు జరిగిపోయాయో ఉపనయన సంస్కారం జరిగిపోయిన వెంటనే ఉపనయనం తీసుకెళ్ళి మీకు తగిలిస్తారు. లేకపోతే ఉపనయన సంస్కారం ఇంకోదానికి బాగా పనికొస్తుంది. ఈ కాలంలో చాలా తాళాలు ఎప్పుడైనా మర్చిపోకుండా ఉండటానికి, తాళాలు గట్టిగా ముడి వేసుకోవడానికి బాగా పనికొస్తుంది. ఇంకొకళ్ళు చాలా బాగా దాన్ని ఉపయోగం చెప్పారు. అదేంటంటే వీపు మనం గోక్కోలేం కనుక, దంజం కనుక ఉంటే వీపు గోక్కోవడానికి బాగా పనికొస్తుంది. మీ ఇష్టం, దాన్ని ఎలా అయినా ఉపయోగించుకోండి, మీ ఇష్టం అది. కానీ దాని యొక్క అంతరార్థం దీనికి కాకుండా తాళాలు పట్టుకోవడానికి, వీపు గోక్కోవడానికి ఉపయోగించుకోకు. దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకుని పిల్లవాడు ఒక బ్రహ్మర్షి అవ్వాలి, ఒక రాజర్షి అవ్వాలి అనేటువంటి కోరిక మీరు కోరుకుంటూ ఆ అయ్యేటటువంటి విధానం ఎలా ఉందో చూడండి. అది వీళ్ళకే కాదు మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఒకళ్ళకి పాఠం చెప్తూ ఉంటే విన్న వాళ్ళ పాఠం అందరికీ ఉపయోగపడుతుంది తప్ప పడుతుంది కనుక మీ అందరికీ కూడా ఉపనయన సంస్కారం ఉపయోగపడుతుంది. ఆ మూడో కన్ను వస్తుందని చెప్పి ఒకసారి తీసేసి మరి ఆపరేషన్ చేయాలి కదా, పసుపక్కలేసింది. మనువు చెప్పేది ఏంటి అంటే చాలామందికి అనుమానం వస్తుంది ఉపనయన సంస్కారం ఎవరు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు అంటే అందులో మనువు చెప్పిన శ్లోకం ఒకటి గుర్తుంచుకోండి. జన్మనా జాయతే శూద్ర సంస్కారాద్విజ్యతే. ఎవరైనా సరే పుట్టుకతో శూద్రుడే. వాడు చదువుకుని చదువు మార్చుకుంటే వాడు బ్రాహ్మణుడు అవుతాడు. పుట్టగానే ఎవడు ఇంజనీర్ అవడు, ఇంజనీర్ ఎప్పుడవుతాడు? ఇంజనీరింగ్ చదివితే. పుట్టగానే ఎవడు డాక్టర్ అవడు, డాక్టర్ ఎప్పుడవుతాడు? డాక్టరీ చదివితే. అలాగే పుట్టగానే ఎవడు బ్రాహ్మణుడు అవడు, ఎవడు ఎప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు? బ్రహ్మత్వాన్ని తెలుసుకుంటే. పాపంతా చల్లగా గుర్తుపెట్టారు కానీ అదేంటి, ఆహా మీరు కాకపోయేసరికి తడి పట్టేసి ఫ్యాన్కి తెస్తారా? ఒక ములకడ లాంటిది కానీ ఇది కానీ కట్టండి. బాబు ఒక ఈ తుప్పటి కట్టండి, లేచి ఉంచలే, అది ఉంచలే. ఇది కట్టండి, ఎవరో ఒకళ్ళు వచ్చి మంత్రులు చదువుతాను, ఇలా నడుము బిగించండి. ఓం ఇదం దురుక్తం పరివాధమానాం వర్ణం పవిత్రం పునతీమాగా ప్రాణపానాభ్యాం బలమాదధానాం స్వసా దేవి సుభగా మేఖలేయం. భగవద్గీతలో ప్రాణము అపానము ఈ రెండు ఎప్పుడైతే సమానంగా నడుస్తూ ఉంటాయో మనిషి యోగి అవుతాడు అని చెప్తాడు. అసలు ప్రాణం ఎలా ఉంటుందో అపానం ఎలా ఉంటుందో తెలియని తల్లిదండ్రులు ఈ మేఖలా బంధనం ఏం చేస్తారు? ఈ మేఖలా బంధనం బొడ్డు దగ్గర చేస్తాం మనం, ఈ బొడ్డుకు పైన ఉన్నటువంటి భాగం ప్రాణశక్తి అంటాం, ఈ బొడ్డుకి కిందనటువంటి భాగము అపానశక్తి అంటాం. ఈ ప్రాణాపానం సమకృత్వ నాసాభ్యంతరచారిణం ఇది నేర్పుతాం అన్నమాట ఈ పిల్లవాడికి ఇప్పటి నుంచి. ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, అపానశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అంటే వాడు యోగి అవుతాడు. అది ఆ యోగ విద్య నేర్పడానికి, ఆ యోగ జ్ఞానం నేర్పడానికి మొలకాడు కడతాం పిల్లలకి కూడా, కాస్త గట్టిగా కడతాం దగ్గర. ఆ గట్టిగా కట్టడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కూడా సమానంగా ఉండాలి. దాన్ని ఎలాగైతే తాచుని పెట్టుకుని రెండు వైపులా బరువు సమానంగా ఉందో లేదో చూస్తాము, అలాగే ఇతని యొక్క ప్రాణశక్తి పైన ఎలా ఉంది, ఇతని యొక్క అపానశక్తి కిందనే ఎలా ఉంది అనేటటువంటిది నేర్పేటటువంటి మంత్రము. అదే తల్లిదండ్రులు ఎక్కడున్నారు, అదే నువ్వు నేర్చుకోవాలి. మరి ప్రాణశక్తి ఎక్కడుందో, అపానశక్తి ఎలా ఉందో మరి ఆ పిల్లలు నడుస్తుంటే ఎట్టా నువ్వు, దా పక్కన రా తల్లి కూడా రండి, మీరు నేర్చుకోవాలి. ఇది తర్వాత నేర్పుతానండి మీకు, అది అది మనకి రాదు, అది మనకి రాదు అంటానో నాకు రాదు. పుస్తకంలో రాసి చదివి చెప్తున్నాను నేను అంతే చూసి, అంతేత నువ్వు కుడి చేపట్టుకో, నువ్వు ఎడ చేపట్టుకో అమ్మా, ఇప్పటికో తర్వాత నాతో పాటు చెప్పండి. ఓం ఇదం దురుక్తం పరివాధ మాన వర్ణం పవిత్రం పునతీమ ఆగార్ ప్రాణ అపాన బలమాదధాన స్వసాదేవి సుభగ మేఘలేయం. ఈ మేఘల ద్వారా ఈ వటువు యొక్క ప్రాణాపాన శక్తిని నేను సమానం చేస్తున్నాను అనే దీక్ష అతను కాదు తీసుకునేది. అందుకే ఉపనయన సంస్కార దీక్ష తల్లిదండ్రులకు ఎక్కువ బాధ్యత వస్తుంది చేసేయండి. దండం గనిక పసుపు కట్టేసి ఇంకా నువ్వు బాధ చేయాలని పడితేవాళ్ళని, ఇంతవరకు నీకు కర్ర లేదు చేతిలో, నీకు ఆ హక్కు ఇప్పుడు వస్తుంది. అర్థమైనా నీకు నచ్చలేదు అనుకోవాలేనా, ఇప్పుడు నేను చెప్పించే నీకు నచ్చలేదు అనుకో, నన్ను బాధ చెప్తున్నావు. హాయ్ అండి, దండధారణ బ్రహ్మచారులు సన్యాసులు వీళ్ళిద్దరే చేస్తారు. అదే ఇది గన్నుపూసకి చిహ్నము. గన్నుపూసలో ఆ ఋషి ఎవడైతే ఈ ఉపనయన దీక్ష తీసుకున్నాడో అతనిలో ఉన్నటువంటి ఏడు చక్రాలలో ఏ చక్రాన్ని ఏ స్థాయిలో ఉంచాలి అన్నది ఇక్కడ గుర్తిస్తాడు, ప్లాన్ ఇస్తాడు థర్మామీటర్ లాగా. తల్లిదండ్రులు ఈ థర్మామీటర్ని చూసి తన శరీరంలో ఉన్నటువంటి ఆరు చక్రాలని ఎలా మార్చుకోవాలో తెలుసుకుంటాం. దానికి ముందు మన చక్రాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మంత్రం నాతో పాటు చెప్పండి. ఓం గట్టిగా పెట్టి భయం పట్టుకో, పొట్టాలన్నమాట ఇంకా అంతే ధైర్యంగా పట్టుకున్నాం, ఏం భయపడకు నేను ఏం చేయండి గుర్తులే అన్నాను ఆపరేషన్. ఓం యోదండ పరాపతద్వై ఆహా సోది భూమ్యా తమహం పునరాదరాద ఆయుషే బ్రహ్మణే బ్రహ్మవర్చసం. తల్లిదండ్రులమైన మేము ఆధ్యాత్మ క్షేత్రము నందలే తీక్షణమైన అనుశాసనం, గుర్తుంచుకోండి మామూలు అనుశాసనం కాదు, ఇంకా దండం ధరించిన తర్వాత ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు కదా, అంచేత తీక్షణమైనటువంటి అనుశాసనము వటువు గ్రహించి దైవీ శక్తుల ద్వారా అందుకు తగిన ప్రవృత్తులను శక్తిని ఇవ్వమని భగవంతుడిని ప్రార్థించాలి. అది ఇదేనా యజ్ఞోపవీతం. ప్రపంచంలో ఐదు శక్తులు ఉన్నాయి, ఏంటి, పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము, ఈ ఐదు తత్వాలు ఇతను ఉపయోగించుకునేటట్టు నేర్పుతాను నేను అని దాని అర్థం. ఈ ఐదు తత్వాలకి వెనకాల గురువు యొక్క ప్రాణశక్తి, గురువు యొక్క తపశక్తి, గురువు యొక్క పుణ్యశక్తి, ఈ మూడింటిని కూడా ఆహ్వానం చేస్తాం. గురువు యొక్క పట్టి శ్రీరాశ్రమ ఆచార్య యొక్క తపశక్తి, పుణ్యశక్తి, ప్రాణశక్తి, ఈ మూడు దాని మీద ఆకర్షించుకుంటూ ఐదు దేవతాశక్తుల్ని దాంట్లోకి ఆహ్వానించి దింపి ఆ తర్వాత ఈ పాల్గొని మెల్లో వేస్తాం. నువ్వు హాయిగా కూర్చో బాబు, ఇంకా వాడ నిద్ర పెడతాం, నువ్వు కూర్చో హాయిగా దిగ్గరకు వచ్చేయండి. నాకు మీరు ఆహ్వానించి ఇంకా చెప్పే కదండి వీలైనంత వరకు. మొట్టమొదట ఆ దైవీ శక్తుల్లో బ్రాహ్మీ శక్తి కిందకి దిగుతోంది అనే భావనతో మాతో పాటు మంత్రం ఏంటంటే ఓం బ్రహ్మ జ్ఞానం ప్రథమం పురస్తాత్ ద్విసీమత సురుచేవావహ సబుధ్నా ఉపమాస్య విష్టాః సతయశ్చ యోని మనసస్థ వినః ఓం బ్రహ్మణే నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. కళ్ళు మూసుకుని ఆ బ్రహ్మ యజ్ఞోపవీత సూత్రాల్లో ఆత్మబలం ఆ అనంతమైన ఆకాశాల నుంచి దిగుతున్న భావన చేసుకోండి. తర్వాత విష్ణువు, విష్ణువు యొక్క శక్తిని ఆవాహన చేసుకున్నాం. విష్ణువు లక్ష్మికి ప్రభువు, మనము ఆరోగ్యము చదువు కౌశలము మొదలైనటువంటి గుణాన్ని పెంపొందించుకొని సుఖ సమృద్ధులతో నిండి ఉండాలి అనే భావనతో విష్ణు శక్తి వైష్ణవి శక్తిని ఆవాహన చేద్దాం. ఓం ఇదం విష్ణు విచక్రమే త్రైధా నిధదే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహ. ఇదం ఓం విష్ణవే నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. వైష్ణవి శక్తిని ఆహ్వానించండి మనసులో. దాని తర్వాత శివుడు యొక్క శక్తిని ఆహ్వానిస్తాం. వ్యవస్థ, నియంత్రణ, క్రమబద్ధత, ఉచితానుచిత వివేకము అనేటటువంటి శక్తి శివుడు వల్ల లభిస్తుంది మనకి. ఓం నమస్తే రుద్రమన్యత ఉతతోత ఇషవే నమః. నమస్తే హిరణ్య బాహవే బాహుభ్యాం ఉతతే నమః. ఓం రుద్రాయ నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. శాంభవి శక్తిని ఆకర్షించండి. ఈ విధంగా బ్రాహ్మి వైష్ణవి శాంభవి శక్తులను ఆహ్వానించాక యజ్ఞ భగవాను ఆహ్వానిస్తాం. యజ్ఞం చేసేటటువంటి హక్కు ఈ క్షణం నుంచి ఇతనికి వస్తుంది కనుక ఆత్మబలం పొంది సేవ అనేటటువంటి భావము ఈ వటువుకు వస్తుంది అనే భావనతో మంత్రం చెప్పండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంత యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఓం యజ్ఞపురుషాయ నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. ఈ విధంగా బ్రాహ్మి వైష్ణవి శాంభవి యజ్ఞపురుషుడి శక్తి వచ్చిన తర్వాత చివరిగా ఐదవ శక్తి ఆ సూర్యభగవానుడు యొక్క శక్తి ఆ యజ్ఞోపవీతంలో ఆహ్వానిస్తాం. ఓం ఆకృష్టేన రజస వర్తమానో నివేశయ యన్ అమృతం మత్స్యంచ హిరణ్యేన సవిత రథేన రథేన దేవో యాతి భువనాని పశ్యే. ఓం సూర్యాయ నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. మీరేం చేయాలంటే కుడికి వైపు నుంచి ఆ సూత్రం ఎడంబే పడాలి, ఇలా రావాలి. దీని మీద యజ్ఞోపవీతం అలా దింపండి, మంత్రం చదువుతుంటా. ఓం యజ్ఞోపవీతం పరమస్సు తేజ పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతినిత్య శుభ్రం యజ్ఞోపవీతం బలమస్సు తేజ. ఒకసారి ఎలా విని సూర్యభగవాన్ని చూసి తులసింది అయితే ఆ తులసి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయి నేను మంత్రం జరుగుతూ ఉంటాను. నేను అంటే ఆ సూర్యుడు యొక్క శక్తిని నేను ధారణ చేస్తున్నాను అని అర్థం. ఇప్పటి నుంచి ఓం తచ్చక్షో దేవహితం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశ్యతం దేవేమ శరదశ్యతం ప్రభవామ శరదశ్యతం అదీదాస్యామ శరదశ్యతం భూయాశ్చ శరదశ్యతం. తులసి చెట్టుకి 3 సార్లు ప్రదక్షిణ తీసి తీసుకొచ్చేయండి. ఇప్పుడు గాయత్రి మంత్ర దీక్ష. ఈ బ్రాహ్మీ శక్తి, వైష్ణవి శక్తి, శాంభవి శక్తి, యజ్ఞపురుషుడు యొక్క శక్తి, సూర్యుడు యొక్క శక్తి, ఈ 5 శక్తులు కూడా గాయత్రి మంత్రం ద్వారా వటికి అందజేయబడతాయి. ఈ 5 శక్తులు అతని జీవితంలో రావాలి. గాయత్రి మంత్ర సాధన చేసుకున్న వాళ్ళు కూడా ఆ సాధన చేసుకున్నారు. ఇచ్చే దాన్ని గుర్తుంచుకుని అతనితో పాటు గాయత్రి మంత్రం తీసి తీసుకుంటున్న వాళ్ళు కూడా నాతో పాటు గాయత్రి మంత్రం చెప్పేయండి. మంత్ర దీక్ష అయిపోతుంది. మీకు వేరుగా మంత్ర దీక్షలు ఏం అక్కర్లే, ఆ కోరిక అంటూ ఉంటే పూర్తి చేసుకోండి అని అంతే. ఓం గట్టిగా చెప్పాలి. ఓం ఇంకా గట్టిగా ఓం భూత్ భువః స్వః తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యోనః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇప్పుడు 3 సార్లు నాతో కలిసి ఆ మంత్రాన్ని చూపించండి. గుర్తు కదా, ఇద్దరు కలిసి అందాం, మీరు కూడా కలిసి అనేది. నేను మంత్రాలు చదువుతూ ఉంటాను. నేను ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు మీరు మంత్రాలు ఇలాగా ఏకధారగా మీద పడేసి వేయండి. ఒక్కొక్కడు లేచి వచ్చి వేస్తూ వెళ్ళండి. మొదలెట్టండి. ఓం మంత్రార్థా సఫలాస్సంతు పూర్ణాస్సంతు మనోరథా శత్రుభ్యో భయనాశస్తు మిత్రాణాయస్తవ శ్రీవర్చస్వమాయుష్యం ఆరోగ్యం మా విధాతు పవమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుశ్రేయలాభం శతవత్సరం దీర్ఘమాయుః ఆయుర్ద్రోణసుతే శ్రేయో దశరథే శత్రుక్షయే రాఘవే ఐశ్వర్యం నుషే గతిష్ట పవనే మానంచ దుర్యోధనే శౌర్యం శాంతనవే బలం హలధరే సత్యం చ కుంతీసుతే విజ్ఞానం విదురే భవంతు భవతః కీర్తిశ్చ నారాయణే లక్ష్మీ అరుంధతి చైవ కృతా స్వస్తి తేనగా అసితో దేవలస్కేవ విశ్వామిత్రస్తాంగిరా స్వస్తిత్యేజ్య ప్రేక్షంతు కార్తికేయశ్చ షణ్ముఖ వివస్మాన్ భగవాన్ స్వస్తి కరోతు తవ సర్వచ బ్రహ్మాణి చైవ గాయత్రి సావిత్రి శీరుమాశచి అరుంధత్తిర సూయా చ తవ సంత ఫలప్రదా బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ సూర్యాది సకల గ్రహా సౌభాగ్యంతే ప్రయచ్చంతు వేద మంత్రాశ్చ కల్పకాః.